రెండవ మనువు అయిన స్వార్వచిష మనువు యొక్క కథాక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా పూర్వం వరణా నదీ తీరంలో అరుణాస్పదం అనేటటువంటి ఒకనొక గ్రామంలో ప్రవరుడని పేరు కలిగిన ఒక నిష్ఠాగరిష్ఠుడు ఉన్నాడని చెప్పుకున్నాం. ఆయన తెల్లవారుజామున లేచి వరణానదికి వెళ్ళేవాడు. పవిత్రంగా సంకల్పం చెప్పుకొని పాప ప్రక్షాళన దేని వల్ల జరుగుతుందో ఆ మంత్రములను జపించుకుని స్నానం చేసేవాడు. దానికి అఘమరక్షణ స్నానం అని పేరు. అఘము అంటే పాపం, పాపములను నాశనం చేసే మంత్రములు కనుక ఆ మంత్రములకు అఘమరక్షణములు అని పేరు అన్నమాట. తెలిసి కానీ తెలియక కానీ మనం నిరంతరం ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాం. మానవుడు అన్నాక దోషం చేయకుండా ఉండలేడు, అది అసంభవం కూడా. అట మానవ శరీరమే దోషభూయిష్టమైనది. దోషం లేకుండా ఎలా ఉంటాం మనం? బ్రతకాలి. బ్రతకాలంటే ఇంట్లో రోజు దోమలు కొడుతున్నాయి అనుకోండి, ఆ దోమల మీద హిట్టు కొడుతున్నారా లేదా, అవన్నీ డామని కింద పడుతున్నాయా లేదా, వాటిని చంపితే పాపం అనుకుంటే మనం చచ్చిపోతాం కనుక వాటిని చంపాల్సి వస్తుంది. బ్రతకడం కోసం కూరగాయలకు వస్తూ ఉంటే ఈ కూరగాయల్లో ఏ పురుగు చచ్చిపోతుందో తెలియదు కదా. వంకాయలు తెల్ల పురుగులు ఉంటాయి, తోటకూరలో ఆకుపచ్చ పురుగులు ఉంటాయి. తోటకూరో పురుగో కూడా మనకు తెలియదు, ఆ పురుగు కడుపులోకి వెళ్ళి అరిగిపోతుంది. మనకు తెలియకుండా అదో రకమైన దోషం చేస్తాం. కాలితో నడుస్తున్నామంటే కాలి కింద నిరంతరం ఏమి పడి చచ్చిపోతున్నాయో తెలియదు. కాబట్టి నేను పూర్తిగా అహింసాపరుణ్ణి అనడం అసంభవం. ఏదో ఒక హింస చెయ్యకుండా మానవుడు బ్రతకలేడు. అందుకనే మహాభారతం అరణ్య పర్వం హింస చేయని వాడు లేడి జగమున, ఈ భూమి మీద హింస చెయ్యని వాడు ఉండడు. కానీ కావాలని అనవసరంగా మాత్రం హింస చేయకూడదు. తనయంత తాను హింసించకుండా, తనంత తాను పాపచింతన లేకుండా ఉన్నంత వరకు పొరపాటున జరిగే పాపాలన్నిటికీ ప్రక్షాళన ఉంటుంది. ఈ పాప ప్రక్షాళన కోసం చదివే మంత్రములు అఘమర్షణ మంత్రములు. ఈ అఘమర్షణ మంత్రములు చదువుతూ పూర్వం నదులలో స్నానం చేసేవారు. ఆయన కూడా సంకల్పం చెప్పుకొని పాప ప్రక్షాళన చేసుకుని స్నానం చేసేవాడు. స్నానం చేసిన తర్వాత వస్త్రాలు ఆరేసేవాడు. ఆ వస్త్రాలు ఆరేలోపు పొడి బట్టలు కట్టుకొని విభూతి రేఖలు పూసుకొని రుద్రాక్షలు ధరించి సంధ్యావందనం చేసి ఆ తర్వాత సూర్యభగవాను ఆరాధన చేసేవాడు. సైకతస్థలి కర్మసాక్షికెరగి. కర్మసాక్షి అంటే సూర్యుడు. మనం చేసే అన్ని పనులకి సాక్షి సూర్యుడు. అందుకని ఆయనకి కర్మసాక్షి అని పేరు. భక్తితో సూర్యుడిని ఉపాసించేవాడు. సూర్యభగవాను అగ్నిని ఉపాసించకుండా పూర్వకాలంలో మంచినీడు కూడా తగ్గేవారు కాదు. ఒక్క ఆచమనం నీళ్లు తప్ప ఎంతో కొంత సూర్యుడికి మనం నమస్కారం చెయ్యాలి, సూర్యస్తోత్రం చెయ్యాలి. ఆయన ప్రత్యక్ష దైవం, ఆరోగ్యం ఇస్తాడు. సూర్యకిరణాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎర్రని కిరణాలు మన మీద ప్రసరింపజేస్తే దానివల్ల మనకి క్షయరోగం లాంటి రోగాలు రావు. డి విటమిన్ అనేటటువంటి విటమిన్ అందులోనే ఉంటుంది. ఇప్పుడు డి విటమిన్ తక్కువైపోయి జనాలందరినీ ఒరే కాస్త ఎండల్లో తిరగండి అంటున్నారు డాక్టర్లు. ఈ ఇబ్బంది లేకుండా పూర్వం సంధ్యావందనం చేసేవారు. మన వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక గొప్ప జ్ఞానం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. అదే నిజమైన సైన్స్ అంటే. సంధ్యావందనం ఎంత గొప్పదండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ పేపర్లో మూడొంతుల మందికి ఏమని రాశారు తెలుసా, నాకు ఎముకలు పెడుసు అయిపోతున్నాయి, దానివల్ల నేను చచ్చిపోతాను, నడవలేకపోతాను, కాళ్ళు పటపట్లాడుతున్నాయి, దీనికి మంది ఏమిటి అని ఒక పేపర్లో ఓ ప్రశ్న రాసింది ఒక ఆవిడ. వెంటనే కాసేపు ఎండలో తిరగండి, ఉదయిస్తున్న ఎండలో తిరగండి, మీకు డి విటమిన్ వస్తుంది, డి విటమిన్ లోపం వల్ల మీ కాళ్ళు పెడుసవుతున్నాయి, మీ పని అయిపోయింది. ఇంతే వాడు చెప్పింది. కొంచెం మంచివాళ్ళు కనుక అలా చెప్పారు, లేదా ఓ గుప్పి ట్యాబ్లెట్లు ఇస్తాం, మెడికల్ షాప్ కొనుక్కోండి, డి విటమిన్ ట్యాబ్లెట్లు అంటారు కొంతమంది. పాప ఆవిడెవరు ఉత్తమమైన డాక్టర్ గారు కాబట్టి కొంచెం మంచి డాక్టర్ గారు కనుక ఈ ఎండలో తిరిగితే నీ ఎముకలు పెళ్లి సవ్వరా, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పింది. అదే మనం సక్రమంగా నదిలో స్నానం చేసి ఈ తడిసిన వక్షస్థలంతో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కరించండి. తడి మీద డి విటమిన్ ఇంకా తొందరగా పెడుతుందిట. ఎర్రగా ఉన్న సూర్యకిరణములలో డి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. తడి మీద ఉన్న శరీరం బాగా పీల్చుకుంటుంది. పగటిపూట స్నానం చేసినప్పుడు కానీ సాయంత్రం బాగా చెమట పట్టేలా ఆడుకున్న పిల్లలు ఈ చెమటతో కూడిన శరీరంతో అస్తమిస్తున్న సూర్యుని చూస్తే ఈ చెమట ద్వారా లోపలికి విటమిన్ వెళ్ళేదిట. అందుకని పూర్వకాలంలో సాయంత్రం పూట ఆడుకోమనేవారు పిల్లల్ని. పొద్దుటకేమో స్నానం చేయాలి, సాయంత్రం ఆడుకున్నాక అప్పుడు స్నానం చేయాలి. ఈ ఆట కూడా సంధ్యా సమయంలో ఆడడం మంచిది పిల్లలకి, దానివల్ల ఆరోగ్యం వస్తుంది. ఇవి గ్రహించి సూర్యుడిని ఉపాసించే విధానాన్ని మన పెద్దలు పెట్టారు. ఆ భగవంతుడు ఆరోగ్యప్రదాత, సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఉపాసించటమే అసలు సంధ్యావందనంలో ముఖ్యమైన ప్రక్రియ. అసలు సంధ్యావందనం అయిన తర్వాత చేసే గాయత్రి మంత్రంలో సవితా దేవత అని ఉంటుంది. తత్ సవితుర్వరేణ్యం, సవితు అంటే సూర్యుడని అర్థం. శ్రేష్ఠుడై మనకు ఆరోగ్యం ఇచ్చే సూర్యభగవాను మనం ఉపాసిస్తున్నాం మనకు తెలియకుండానే, అందుకని ఆ సూర్యుడికి నమస్కరించాడు. సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి, ఆ తర్వాత సావిత్రి జపం చేసేవాడు, గాయత్రి మంత్రానుష్ఠానం చేసేవాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈలోపు పక్కనున్న శిష్యులంతా నదీ తీరంలో ఉన్న చెట్ల నుంచి యజ్ఞమునకు కావలసిన చితుకులు, యజ్ఞానికి అవసరమైన దర్భలు, నైవేద్యమునకు అవసరమైన పళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చేవారు. ఇవన్నీ పుచ్చుకొని ఈ ఉతికి ఆరేసిన బట్టలు పూర్తిగా ఆరిన ఆరపోయినా వాటిని తీసి మడత పెట్టి బుధం మీద వేసుకునేవారు, మళ్ళీ ఇంటికి వచ్చాక ఆరేసుకునేవారుగా. అందుకని ఏం చేసేవాడు అనమాట, పల్ల సమిత్ కుశ కుసుమార్థ బహు పదార్థ తతియూ ఉదికిన మడుగుదో వతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి ప్రజదన్ను మెచ్చి చూడ. పళ్ళు, సమిధలు, దర్భలు ఇలాంటివన్నీ శిష్యులు పట్టుకొని రాగా వాటిని స్వీకరించి ఉతికినటువంటి వస్త్రాలు భుజాల మీద వేసుకుని ఈ బ్రహ్మచారులు చదువుకునేటటువంటి పిల్లలంతా కూడా వస్తూ ఉండగా పాఠాలు వల్లి వేస్తూ ఉండగా వాళ్ళందరితో కలిసి ఈయన వచ్చేవాడు. ఈయన ముందు వెనకాతలు ఈ పిల్లలు వస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదట. ఒక మహర్షి, ఆ మహర్షి వెనకాతలు ఆయన శిష్యగణం వస్తున్నట్టుగా ప్రజలు భావించేవారు. సాక్షాత్ బ్రహ్మదేవుడు భూలోకంలో ఈయన రూపంలో వస్తున్నాడేమో, బ్రహ్మ వెనకాతల నారదాది మహర్షులు వస్తున్నారేమో అనుకునేవారు ఈ ప్రవరుణ్ణి, ఆయన శిష్యుల్ని చూసిన ప్రజలు తెగమెచ్చుకునేవారు. ఎప్పుడైనా మనం బాగా చదువుకున్నా, మనలో సంస్కారం ఉన్నా, మనలో ప్రవర్తన బాగున్నా అప్పుడు జనం పొగుడతారు. చదువుకున్నంత మాత్రం చేత పొగడరుగా, ప్రవర్తన బాగాలేకపోతే తెగ తిడతారు. అందులో అసలు తిట్టడం కోసమే కాసు కూర్చుంటారండి కొంతమంది. నానాయాతన పడి సంపాదించుకున్న కీర్తి అంతా ఓ చిన్న అప్రతిష్టతో పోతుంది. ఈ అప్రతిష్ట ఎప్పుడు వస్తుందా, వీడిని ఎలా పడకూడదామా అని చూసే జనం ఎక్కువ ఉంటారు, కానీ గొప్పతనాన్ని కీర్తించేవాడు తక్కువగా ఉంటారు. లోకం యొక్క లక్షణం ఎటువంటిదంటే, ఎప్పుడు ఎవడిలో లోపం దొరుకుతుందా సమయం చూసి వీడిని ఎలా అల్లరి చేద్దామని చూస్తారు. అందులో మన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఓ రెండు ఛానల్స్ దానికోసమే కాసు కూర్చుంటాయి. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, సీసీ కెమెరాలు అనమాట. ఇక వీళ్ళ పని ఏమిటంటే, ఏ మూలు ఏం దొరుకుతుంది, దీన్ని ఏకేక పీక పీక ఎలా లాగుదాం, కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుగా ఎలా పీకుదాం, వీళ్ళని ఎలా పడగొడదాం, దీన్ని ఎలా గందరగోళం చేస్తామని చూస్తారు. మరి దానివల్ల ఏమొస్తుంది, ఇది సునకానందం అంటారు దీనికి. సునకానందం అంటే తెలుసుకో మీకు, ఇంకా దాని గురించి నేను ఎందుకంటే వర్ణించడం అనవసరం. కుక్కకి ఒక విచిత్రమైన ఆనందం ఉంటుంది, రాయి కనపడితే అది ఏం చేస్తుందో మీకు తెలుసు. ఆ ఆనందాన్ని సునకానందము అని పురాణాలు వ్యాఖ్యించాయి. ఎవడైనా నీచమైన ప్రవృత్తితో ఆనందం పొందితే ఆనందం వరకు సునకానందం అని పేరెట్టారు. పౌరాణికులు ఎంత గొప్ప వాళ్ళు అంటే అన్నిటికీ పెట్టారు ఒక పేరు. కాకపోతే కొన్నింటిని ఈ వేదికల మీద మేము గట్టిగా వ్యాఖ్యానించలేము. అందువల్ల భగవంతుడు అటువంటి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు సద్బుద్ధినిచ్చుగాక, ఈ దుర్బుద్ధిని పరిహరించుగాక అన్నారు. అసలు పరుల మీద నింద వేయడం తప్పండి, పరుల మీద నింద వేయడం, ఆ నింద వినడం, ఈ రెండూ మహాపాపాలు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా పరదోష కథా విముఖులు, ఇతరుల యొక్క చెడ్డ గురించి ఎక్కువ ఆలోచించరు. తప్పుంటే వాడిని తొందరగా తొలగించుకుని వదిలించుకుంటారట. అసలు పాపాత్ములు దూరంగా పెట్టాలి. ఒక చిన్న మంత్రం చెప్పారు మా చిన్నప్పుడు మా నాన్నగారు. రే రోజు దుద్దు అనుకోరా అన్నారు. ఏమిటి నాన్నగారు దుద్దు అన్నారు, దు అంటే దుష్టులకు, దూ అంటే దూరముగా, దుద్దు దుష్టులకు దూరంగా. ఇంత ఎంత మంచి మంత్రం అది. కాబట్టి వాడు దుష్టుడిని తెలిస్తే రోజు వాడి గురించి తలుచుకుని వీడు ఇలా ఉన్నాడే ఇలా ఉన్నాడే అని ఏడ్చే కంటే వాడిని వదిలించేసుకోమన్నారు. అవసరమైతే ఒక 10 రూపాయలు వాడికి పారేసి, పరే పోరా బాబు నీతో పడలేం అన్నారట. ఎందుకని వాడు ఉన్న దగ్గర నుంచి రోజు వాడి గురించి ఆలోచిస్తాం కదా, ఇంకా అక్కడి నుంచి మనకి విసుగొచ్చేస్తుంది, వాడి పాపాల్లో మనకి భాగం వస్తుంది. వీడి గురించి ఆలోచించినట్టుగా పుణ్యాత్ముల గురించి ఆలోచించలే మనం. ఒక దౌర్భాగ్యుడు మన దగ్గర చేరాడంటే ఈ దౌర్భాగ్యుడిని గురించి అస్తమాట ఆలోచించడం వల్ల హరినామస్మరణ పోయి ఈ హరినామస్మరణ శత్రువు యొక్క నామస్మరణ పెరుగుతుంది. అందుకని అటువంటి వాడిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అవి ఏమీ చెయ్యకుండా పవిత్రమైనటువంటి ప్రవర్తనతో శిష్యులతో వచ్చే మహాత్ముడి ప్రవరుడు. అందుకే ప్రజలు ఆయన ఏమి చేసినా మెచ్చుకునేవారు, ఆనందభరితులయ్యేవారు. మా ఊళ్ళో అలాంటి మహాత్ముడు ఉన్నాడండి, పండితుడు, సద్గుణశీలుడు, జ్ఞాని ఉన్నాడు అనుకునేవారు. ఆయన ప్రవర్తన గొప్పదే కాకుండా శీలం గొప్పది, డబ్బున్నవాడు, పండితుడు, నియమనిష్టా గరిష్ఠుడు, పిల్లలకి పాఠం చెప్పే అపార పాండిత్యం ఉన్నవాడు, అన్నిటికీ మించి పెళ్ళైనటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, ఇవన్నీ ఊళ్ళో ఉన్నవాళ్ళు మహారాజులు చూశారు. అందుకని ఆయనకి ఏదో రకంగా దానం చెయ్యాలనుకునేవారట. మహాత్ములకి దానం చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుంది. ఒక కాసు బంగారం పట్టుకొచ్చి ఒక సామాన్యుడికి ఇచ్చినదానికి, ఒక గొప్ప సద్గుణవంతుడికి ఇచ్చినదానికి చాలా తేడా ఉంది. ఈ కాసు ఇస్తే వాడికి కాసు ఇచ్చిన ఫలితమే, అదే ఒక మహాత్ముడికి ఒక కాసు ఇస్తే కోటి కాసుల దానంతో సమానం అవుతుందట, అంటే కోటి రెట్లు. ఇంకా మాట్లాడితే అక్షయ ఫలితం అని కూడా అంటాడు భాగవతంలో. అయితే ఇతడు అటువంటి ఉత్తముడు గనక చుట్టుపక్కల ఉన్న మహారాజులు కానీ, చిన్న చిన్న రాజులు, పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు అందరూ ఇతన్ని ఒక్కసారైనా ఒప్పించి అతనికి ఏదైనా దానం ఇస్తే బాగుండు, అతను మన దగ్గర దానం పుచ్చుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది అనుకునేవారట. దానాల్లో తక్కిన దానాలు ఎలా ఉన్నా సాలగ్రామం అని ఒక దానం ఉన్నది, అది పుచ్చుకున్నవాడికి ఇచ్చుకున్నవాడికి పుణ్యం తప్ప దానివల్ల హాని లేదు. సాలగ్రామ దానం దోషం కాదు. అది కూడా పుచ్చుకోవడానికి ఇష్టపడేవాడు కదా ఈయన, ఎందుకంటే నాకు ఎందుకు వచ్చింది ఇతరుల కర్మలు అనేవాట. శీలంబున్ కులముల్ శమంబు దమమున్ చల్వంబు లేబ్రాయమున్ పోలం దూచియ తండే పాత్రుడని ఏ భూపాలుడి వచ్చిన సాలగ్రామము మున్నుగా గొన్నడు మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలం బండునొకప్పుడు తరుగదింటం పాడియు పంటయు. ఈ మహాత్ముడు శీలవంతుడు, ప్రవర్తన మంచిది, సచ్చరిత్ర కలిగిన వాడు, గుణములు ఇంకా గొప్పవి, పవిత్ర వంశంలో పుట్టాడు, ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, లోపలున్న ఇంద్రియాలని అదుపులో పెట్టాడు. దమము అంటే బయట ఉండే ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, పైకి కనబడే ఇంద్రియాలు ఉన్నాయి, ఈ కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, ఇవన్నీ బయటికి కనబడే ఇంద్రియాలు. అదే కామక్రోధాదులు మనకేం కనపడతాయి, అవి కనపడవు. కాబట్టి ఈ లోపలున్నవి కనపడకుండా ఉన్న వాటిని, ఈ బయటికి కనబడే వాటిని కూడా అదుపులో పెట్టేట ఆయన. బయటకు వచ్చే వాటిని అదుపులో పెట్టచ్చు మనం. ఏమో ఒక పరమ సౌందర్యం కనపడింది, చూడాలనిపించిన తప్పు చూడకూడదు అని కళ్ళు మూసుకోవచ్చు. తద్వారా ఈ బయట ఉన్న ఇంద్రియాన్ని మనం అదుపులో పెట్టగలుగుతాం. ఒక చెత్త మాట వినబడింది, చిచ్చి ఈ చెత్త మాట వినకపోవడం అనుకుని చెవులు మూసుకోవచ్చు. తద్వారా ఈ బయట ఉన్న ఇంద్రియాన్ని అదుపులో పెట్టాం. మంచి వాసన ఒకటి వచ్చింది తినేటటువంటి పదార్థం మీద నుంచి, తినేటి పదార్థమైనా అది తినకూడదని నిర్ణయించుకుంటే అబ్బే ఈ వాసన పీల్చను అని టక్కున ముక్కు మూసుకోవచ్చు. ముక్కు మూసుకుంటే ఈ బయట ఉన్న ఇంద్రియం మనం అదుపులో పెట్టినట్టే, ఆ వాసనని మనం అదుపులో పెట్టేసాం కాసేపు. చర్మం ఉన్నది, చల్లదనం అంటే ఇష్టపడుతుంది, ఈ పూట నేను చల్లదనాన్ని జయిస్తాను, నాకు స్పర్శ సుఖం వద్దు, నాకు ఏసీ వద్దు అనుకున్నవాడు కావాలంటే బయటికి వెళ్ళిపోయి కూర్చుని, తద్వారా ఈ ఏసీ అనే సౌఖ్యం చర్మమునకు తగలకుండా తన చర్మమును అదుపులో పెట్టుకోవచ్చు. హాయిగా ఉంటుంది అంటే లోపలికి వచ్చుంటే చల్లగా ఉంటుంది ప్రాణానికి. అయినా నాకు చల్లదనం వద్దు, నేను కఠినమైన దీక్షతో వింటాననుకున్నవాడు బయట కూర్చుని వింటాడు. ఆ కూర్చున్నప్పుడు చల్లదనమే ఉండకపోవడమే కాకుండా చక్కగా దోమలు కొడుతూ ఉంటాయి, వాటిని కూడా జయిస్తారు కొంతమంది. దోమలు కొడుతున్నా, పక్కన అప్పుడప్పుడు మాట్లాడే భామలు కొడుతున్నా, తొక్కుతున్నా, వాటిని సర్దుకుంటారు. పాపం నిన్న ఒక ఆవిడ ఆలస్యంగా వచ్చి కుర్చీలో కూర్చోబోతు ఆ ముందు కూర్చున్నవాడిని కసిక్కిని తొక్కింది. ఆవిడ కాలు విరిగే ఉంటుంది, అయినా పాపం ఆవిడ జయించింది. అంటే బయటకు కనపడుతున్న ఇంద్రియాన్ని జయించిన పుణ్యాత్ములు ఇక్కడ ఉన్నారు. ఇలా ఈ ఇంద్రియాలను జయించవచ్చు ఎంతో కొంత కష్టపడి, కానీ లోపల ఉంటాయి కొన్ని, అవి కనపడవు. ఆ ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. కోరికలను ఎవడు జయించగలడు? కామము అంటే కోరిక. ఏదో ఒక కోరిక లేకుండా ఎప్పుడో ఒకప్పుడు ఎవడు ఉంటాడండి? ఎంత గొప్పవాడికైనా కోరిక ఉంటుంది. ఆఖరికి నాకు ఉంది కోరిక, కాశీలో చచ్చిపోవాలనే కోరిక. కాబట్టి అది ఒక కోరికగా. కామం జయించడం కష్టం, క్రోధాన్ని జయించడం ఎంత కష్టమో నేను మీకు చెప్పేది ఉంది పాపం. ఎక్కడో మీలాంటి మహానుభావులు కాస్త క్రోధాన్ని జయిస్తారు. ఇంకా లోభం, పిసిరిగొట్టుతనాన్ని జయించడం అంటే ఏమిటో మీ దగ్గరే నేర్చుకోవాలి. కొంతైనా లోభం ఉంటుంది, నా దగ్గర కూడా కొంత లోభం ఉండదులేండి. కాబట్టి లోభము జయించలేము. మోహం, నేను, నా పెళ్ళం, నా బిడ్డలు, నా కుటుంబం, నా ఇల్లు, ఇవన్నీ మనిషికి తెలియకుండానే ఒక బంధం అవుతుంది. ఈ బంధాన్ని మోహము అంటారు. ఇది విచిత్ర బంధం అన్నమాట. 4 రోజులు కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీ నాది, ఇందులో ఎందుకు కూర్చున్నావు అంటున్నావా లేదా మనం? ఈ కుర్చీ మన రిజర్వేషన్ అనమాట, మనతో పాటు పైకి పట్టుకుపోగలం, అది మన భ్రమ. కాబట్టి వస్తు వ్యామోహం ఉన్నంత వరకు మోహం పోదు. మదం అప్పుడెప్పుడైనా నేను గొప్పవాణి నేను గొప్పవాణి అనుకోకుండా ఎవడుండగలడు? మాత్సర్యం, ఇతరుల యొక్క అభివృద్ధిని చూస్తే ఈర్ష్య పొందకుండా ఎవడుంటాడు? పక్కవాడు బాగుపడ్డాడో వీడి గతగతలు ఆడిపోతాడే. ఈ ఇంద్రియములు కనపడకుండా ఉంటాయి ఈ శత్రువులు, వీటిని అదుపులో పెడితే దాన్ని శమము అంటారు. అంటే ఈ ప్రవర దగ్గర శమము ఉంది, దమము ఉంది, అన్నిటికీ మించి మంచి సౌందర్యం ఉన్నది, లేబ్రాయం, వయస్సు చిన్నది, ఓ 25 ఏళ్ల లోపువాడు. ఇవన్నీ చూచి కొంతమంది మహారాజులు ఇటువంటి పుణ్యాత్ముడికి దానం చేస్తే మన జన్మ చరితార్థం అవుతుందనుకుని రకరకాల వస్తువులు పట్టుకొచ్చేవారు, ఏమీ పుచ్చుకోలేదు ఆయన. చివరి కొంతమంది అన్నారు, సాలగ్రామం తప్పులేదు కదండి, కనీసం సాలగ్రామమైనా పుచ్చుకోండి అంటే అది కూడా వద్దన్నట్టు. నాకు అసలు ఏ బంధము వద్దు, ఒకసారి పుచ్చుకుంటే దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దేవుడు దేవుడు నాకు సంపద ఉంది, నాకెందుకు బాబు ఈ పరద్రవ్యం అని సాలగ్రామము మున్నుగా కొనడు. సాలగ్రామం వంటి ఏ వస్తువు తీసుకునేవాడు కదట. ఒక అదృష్టం కూడా కలిసి వచ్చింది ఆయనకి. బోలినంత పొలం ఉన్నది, బంగారం ఉన్నది, గృహం ఉంది, దాసదాసీ జనాలు ఉన్నారు, సంపదలు కూడా ఉన్నాయి. ఆయన పుణ్యక్షేత్రాలు ఉన్నాయే, పొలాలు, ఆయన దగ్గర ఉన్న పొలాలు ఎప్పుడూ పండుతూనే ఉంటాయట. వరణానదీ తీరంలో ఉన్నాయి, నదీ తీరంలో ఉండడం వల్ల నీటి కొరత లేదు, అందువల్ల సాగు బాగున్నది, రకరకాల పంటలట, నవధాన్యములు పండేవిట, కాబట్టి ఆయనకు లోటు లేదు. అందుకే పెక్కు చందాలం వండు ఒకప్పుడున్ తరుగు తింటం పాడియున్ పంటయున్నారు. ఆయన పాడి పంటకి లోటు లేదు, గోశాలలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పొలాలు బాగా పండుతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి థార్ ఎడారి, రాజస్థాన్ ఎడారికి తీసుకెళ్ళి అక్కడ 1000 ఎకరాలు ఇస్తే ఉపయోగం ఏంటి? ఎడారిలో కూర్చుని మీరు నేను ఇసుక వ్యాపారం చేసుకోవాలి. ఇసుక వ్యాపారం ఎక్కడైతే ఉపయోగం, అక్కడేం ఉపయోగం లేదు. ఆ ఇసుకలో పడితే మన పేక పిసిగినట్టే. కాబట్టి ఎక్కడ ఏది ఉపయోగమో అటువంటి స్థలం ఆయనకి భగవంతుడు ఇచ్చాడు, సుఖంగా బ్రతుకుతున్నాడు. అందువల్ల అదృష్టం ఆయనకి మంచి భార్య కూడా దొరికింది. మీకు నిన్నే చెప్పాగా, భర్త భార్య వాళ్ళిద్దరూ ఒకడు కోసం ఒకడు పుట్టారు. సైగ చేస్తే భర్త ఈవిడ అర్థం చేసుకునేది, ఆవిడ అలా అంటే ఆయన చెప్పిన పని చేసేవాడు. అలాగా సైగలతో భార్యాభర్తలు ఒకరి మనస్సు ఒకళ్ళు ఎరిగి జీవితం గడిపితే ఇహ దాంపత్యం ఎటువంటి సౌఖ్యం ఉంటుందో ఆలోచించండి. మాయిదారిది భార్యామణి అరిస్తే కానీ భర్తకు వినపడదు, భర్త గారిది ఆవిడ ఆవిడ ఈయన అసలు ఉపన్యాసానికి చెయ్యి చెయ్యి పుచ్చుకొస్తారా, వచ్చిన కాసేపు నీ మొహం తగలే తొందరగా వెడదామే సీట్లు దొరకవే అంటాడు ఆయన. నీకెప్పుడు గొడ్డు కంగారే, ఏమిటి అక్కడికి వెళ్ళి కూర్చునేది, ఏ వెనకాతలు కూర్చోకూడదా అంటుంది ఒక ఆవిడ. ఈ ఇద్దరు కొట్టుకుంటుంటే నా చెవిలో పడతాయి వచ్చేవి, మధ్యలో వెనకాల వస్తున్నాను నన్ను చూసుకోలేదు. ఆ తర్వాత వాడు నాలుగు ఖర్చుకుని ఈయన చూసేసాడు బాబు కొంప మునిగిపోయింది, వాళ్ళ పురాణంలో మనం వచ్చేసాం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అనుకూలంగా నడుచుకోవడం ఎంత కష్టమో, ఈ ఇద్దరు అలాంటివి నడుచుకునేవారు. అందువల్ల ఆ పుణ్యాత్పురాలు ఏం చేసేదట, వండనలయ్యదువే ఊరు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియవు అతన్ని గృహిణి అతిథులే తేరన్నడికిరేయిన పెట్టు వలయు భోజ్యం బులింటనవారిగా. ఆవిడ అన్నపూర్ణాదేవికి సమానురాలు, ఈ ప్రవరుడి భార్య సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎటువంటిది, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వస్తే అన్నం పెడుతుంది. ఈవిడ కూడా ఎప్పుడైనా అతిథులు వస్తే వాళ్ళు ఒకవేళ ఏ అర్ధరాత్రి వేళ వచ్చినా ఇప్పుడు వచ్చారు తలుపు తట్టారని విసుక్కోకుండా చెక్క 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 వేడివేడిగా అన్నం వండి పెట్టేది, కూరగాయలు వేడివేడిగా చేసేది. పొద్దున్న కూర ఉంది తింటారా, ఏడాది క్రితం చేసినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టి కంపు కొడుతున్నటువంటి పెరుగుంది తాగుతారా అనకుండా అప్పటికప్పుడు ఇష్టమృష్టాన్నాలు వాళ్ళకి ఏమేమి అవసరమో అటువంటి పిండి వంటలు తాజాగా వేడిగా చేసి పెట్టేదట. అసలు పూర్వకాలంలో పొద్దున చేసినవి ఇతరులకు పెట్టేవారు కదట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం తిన్నా పర్వాలేదు, కానీ బయట అతిథి వస్తే మాత్రం వాడికి పాడైపోయిన వస్తువులు, నిలవ ఉన్న పదార్థాలు ఇలాంటివి పెట్టకూడదు. అలా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించి అప్పటికప్పుడు కష్టపడి వండి భోజనం పెట్టేది. ఎప్పుడు అసలు ఇంట్లో పొయ్యి ఆరేది కదట, కట్టెల పొయ్యి కదా. ఆ రోజుల్లో ఎంతో కొంత నిప్పులా రాజుకుంటూనే ఉండేది. ఏమో ఏ సమయంలో ఎవరు వస్తారో అతిథులు అని ఆ పొయ్యి మాత్రం ఆర్పేవారు కాదు. ఇంట్లో అన్ని పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా వారి జీవితం సాగుతోంది. ఈయనకి ఒక గొప్ప లక్షణం ఉన్నది. అదేమిటో తెలిసిన, నిత్యము సత్కర్మాచరణ చెయ్యాలి. నేను అటు సూర్యుడు ఇటు పడిచినా ప్రతిరోజు అరణానదిలో స్నానం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, పిల్లలకి పాఠం చెప్పాలి, అతిథి సంతర్పణములు చెయ్యాలి, వేళకి అర్ఘ్యప్రదానం చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇవి మాత్రం మానను అని వాడు నాన్నగారికి మాట ఇచ్చాడు. ఈ మాట వల్ల ఏమైపోయే దీనికి, ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళాలంటే కుదిరేది కాదు. తీర్థయాత్రకు వెళితే ఏమవుతుందన్నమాట, ఇప్పుడంటే మనం పొద్దున బయలుదేరితే క్షణాల్లో కాశీ వెళ్ళిపోతున్నాం, గట్టిగా 2 గంటలు మనకి ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ దొరికితేను, దొరకకపోయినా ఈ పూట పొద్దున బయలుదేరితే సాయంకాలానికి కాశీ వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్లో ఫ్లైట్ మారిస్తే ఏ రైలు ఎక్కితే కనీసం 36 గంటల్లో పెడుతున్నాం, మ్యాక్సిమం 1 వారం రోజుల్లో కాశీ వెళ్ళి వచ్చేయచ్చు ఎంత రైలైనా. ఆ రోజులు అలా కాదు, మరి కాలినడకన కాశీ వెళ్ళి రావాలంటే నడవడానికి నెలలు పెట్టేది, అక్కడ ఉండాలి, మళ్ళీ తిరిగి రావాలి, కనీసం 2-3 నెలలు అదో పెద్ద ప్రణాళిక అవుతుంది. ఈ 2-3 నెలల్లో ఏమవుతుందన్నమాట, నిత్యకర్మలు ఆగిపోతాయి, ఇంట్లో యజ్ఞములు ఆగిపోతాయి, గృహస్థాశ్రమ ధనం ఆగిపోతుంది, అన్నదానాలు ఆగిపోతాయి. అందుకని వాళ్ళ నాన్నగారు మరే ఈ కర్మలు ఆగడానికి వీల్లేదన్నట్ట, అందుకని వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు. ఇన్నేసి రోజులు బయటికి వెడితే ఇంట్లో నిత్య కృత్యాలు ఆగిపోతాయి, అందువల్ల యాత్రలకు వెళ్ళలేడు. అలాగని యాత్రలకు వెళ్ళాలనే కోరిక అదుపులో పెట్టుకోలేకపోయేవాట. ఆయనకి యాత్రలు అంటే చాలా ఇష్టం. పద్మాకర్ గారు ఎప్పుడు టూర్ వేస్తారా, ఆయనతో వెడదామా అని పాపం ఎదురు చూసేవాడు. అప్పుడు కూడా మీరున్నారా అని అడగచ్చు, అప్పుడు నేను వేరే జన్మ ఎత్తాను, నేను వశిష్ఠుడిని నేనేమో ఎవడికి తెలుసు, మీకోసం వచ్చాను. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే ఆయన పాపం తీర్థయాత్రలు చేయాలనుకునేవాడు. ఈ తీర్థయాత్రల కోరిక తీరేది కాదుగా, అందుకని ఏం చేసేవాడు, అది వరణానది తీరంలో ఉండడం వల్ల, వరణానది గంగానదికి ఉపనది అని చెప్పాను కదా, అందువల్ల ఎక్కడెక్కడి నుంచో తీర్థయాత్రలు చేస్తున్న మహానుభావులు ఆ ఊళ్ళో అడుగుపెట్టేవారు. తీర్థ సంవాసులే తెంచినారని విన్న ఎదురుగానేగుదవ్యంతయైన ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చు సద్భక్తినింటికి తెచ్చు తెచ్చి ఆతిథ్యమిచ్చు ఇచ్చి మృష్టాన్న సంతృప్తులుగా చేయు చేసి కూర్చున్నచో చేరవచ్చు వచ్చి ఇద్దరగల్గు వనధి పర్వత సరి తీర్థమాహాత్మ్యముల్ తెలియనడుగు అడిగి యోజన పరిమాణమరయు అరసిపోవలయు నన్ను తునూర్పులు నిగుడుచు అనుదినము తీర్థ సందర్శనాభిలాషమాత్మను పొంగ అత్తరుణాగ్నిహోత్రి. ఆయన నిత్యం అగ్నిహోత్రాన్ని విరేల్చే మహానుభావుడు, యువకుడు అటువంటి ఆయన. మన ఊళ్ళోకి ఎవరైనా తీర్థయాత్రలు చేస్తున్నవాడు వచ్చారా అని ఎప్పటికప్పుడు వెతుక్కునేవాడు, తెలుసుకునేవాడు. ఇలా తీర్థయాత్రలు చేస్తున్న వాళ్ళు ఊళ్ళోకి రాగానే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ముందు నేనే వెళ్ళాలనుకుని పరుగు పరుగున ఎక్కడో ఊరు చివర ఉండి ఇంకా ఊళ్ళోకి రావాలనుకుంటున్నటువంటి ఆ యాత్ర చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయేవాట. అంటే తీర్థయాత్ర చేసేవాళ్ళు ముందుగా మన ఇంట్లో అడుగు పెట్టాలి, వాళ్ళ కాలిధూళి ఇంట్లో పడాలి. తీర్థయాత్రలు చేసేవాళ్ళ పాదధూళి ఇంట్లో పడితే మన ఇల్లు పవిత్రం అవుతుందండో. ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినవాడు దొరికాడా, వాడిని ముందు ఇంట్లో వాడింట్లో కడకుండా మన ఇంట్లోకి తీసుకొస్తే ఒక లాభం. వాడి పాదధూళి మన ఇంటిలో పడితే ఇల్లు పరమ పవిత్రం అవుతుంది, తీర్థస్థలం అవుతుంది. అదే పిచ్చి సినిమాలకు వెళ్ళి వచ్చాడు అనుకోండి, వాడి పాదధూళి ఇంట్లోకి వస్తే ఇల్లు ఇహతర చెప్పకల నరకం వైతరణి అవుతుంది. అందుకని తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎప్పుడన్నా దొరుకుతారేమో అని వెతుక్కుని వాళ్ళు ఊళ్ళో అడుగుపెట్టారని తెలిస్తే ఎంత దూరమైనా సరే పరుగు పరుగున వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వినయంగా ఎదురెళ్ళి తీసుకొచ్చేవాట. ఎప్పుడు పుణ్యాత్ములకి పెద్దలకి ఎదురు వెళ్ళాలట చెప్పాడు వేదవ్యాసుల వారు మూలంలో. నాయనలారా, పౌరాణికులు మీ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు ఒక్క అడుగు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకురా. అందుకే ఇప్పుడు కొంతమంది చూసారా, వస్తూ ఉంటే ఎదురుగుండా వచ్చి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప ధర్మం. పెద్దలు పౌరాణికులు వచ్చినప్పుడు ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి పిలిస్తే అది 100 కోట్ల పర్యాయములు భూప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. ఏకంగా ఎంతో బాగా ఈ విషయాన్ని మార్కండేయ పురాణంలో చెప్తారు. అలాగే వేద పండితులు లేక సద్గురువులు మహాత్ములు యాత్రలు చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ముందు ఎదురు వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి రండి అని ఆహ్వానించాలి. వాళ్ళు రాకపోయినా సరే మనం ఆహ్వానించాలి. అందుకని ఎదురు వెళ్ళి ఆహ్వానించేవాడు ఎంత దూరమైనా సరే. అప్పుడప్పుడు పెద్దలు వస్తే, మరీ చిన్నవాళ్ళు అయితే కానీ, పెద్దవాళ్ళు వస్తే మాత్రం పదములకెరగి కాళ్ళ మీద పడిపోయేవాడట. సాష్టాంగ నమస్కారం చేసేవాడు, అది నడి రోడ్డు అయినా సరే పాదాల మీద పడిపోయేవాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చేవాడు, కాళ్ళు కడిగేవాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాడు, కూర్చోబెట్టేవాడు ఆసనం మీద. ఆయన కూర్చున్నాక కాళ్ళు ఒత్తేవాడు. కాళ్ళు ఒత్తుతూ ఈలోపు భార్యామణి వంట చేశాక కడు దగ్గర ఉండి ఆయనకి మంచి బంగారప్పళ్ళెంలోనో, బంగారప్పళ్ళెంలో కూడా తినడానికి ఇష్టపడిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి ఆకులోనో భోజనం పెట్టేవాడు. కొందరికి నియమం ఏమిటంటే ఆకులోనే తినాలి, అరటాకులోనే తినాలి. అరటాకులోనే తినాలంటే దానికి ముందు ఏర్పాట్లు చేయాలి. ఈయనకు పెద్ద లంక అంత ఇల్లుంది కనుక దొడ్లో పెద్ద పెద్ద అరటి చెట్ల తోట ఉంది కనుక ఆకులకి లోటు లేదు. అసలు ఈ మధ్యకాలంలో లోటు అనేది ఉండటం లేదండి. అరిటాకులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. నా అదృష్టం, నేను అమెరికాలో కూడా అరిటాకుల్లోనే తింటున్నారు, 10 సంవత్సరములుగా అరిటాకులే పెడుతున్నారు నాకు అక్కడ. మరి నా అదృష్టం లేకపోతే పరమేశ్వర కటాక్షమో, ఈ మధ్యన బాగా దొరుకుతున్నాయి అక్కడ. కాలిఫోర్నియాలో అయితే చెప్పేక్కర్లేదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, కొంతమందికి బంగారమైన వెండైనా ఒకటి మాకు అరిటాకే కావాలంటారనుకోండి, అరిటాకులోనే పెడతారు. ఆయన అలా వాళ్ళందరికీ ఆకులు వేసో పళ్ళాలు పెట్టో మృష్టాన్నం పెట్టేవాట, రుచి కలిగిన పదార్థం పెట్టేవాడు. రకరకాల కూరలు ఎందుకు చేసేవారంటే, పూర్వం ఏమో ఈ కూరల్లో ఏ కూర ఇష్టం వాడి తెలియదు, దొండకాయ బెండకాయ అరటికాయ ఇవన్నీ చేశారనుకోండి, ఒక్కొక్కటికి అరటికాయ ఇష్టం, ఒకటికి బెండకాయ ఇష్టం, మధ్యలో ఈ వచ్చిన వాళ్ళల్లో కాశీలో వదిలేసే వంకాయ అంటాడు ఒకడు, ఈ మాయిదారి వంకాయ అందరికీ లోకువ, ఎవడో వదలమన్నాడు వదిలిన దగ్గర నుంచి అందులో వేశారా పులుసులో వేశారా అని రోజు బెంగ. అలాంటి వాళ్ళని చూసుకుని అయ్యా మీరేం తింటారని అడిగి మళ్ళీ ఇంకో వస్తువుతో అది కలపకుండా చూసుకుని వాడికి వడ్డించాలి. ఎన్ని రకాలండి మనుషులు, వాళ్ళకి అన్నం పెట్టడంటే మాటలు అనుకుంటున్నారా? మనుషుల్ని భోజనం పెట్టి సంతోష పెట్టడం అంటే అంత తేలికేం కాదు. ఒక్కొక్కడు మెచ్చుకుంటాడు, ఒక్కొక్కడు మెచ్చుకోడు, వాడు గోంగూర అంటాడు, వాడు దెబ్బకి అంటాడు, నలుగురు ఉంటారనుకోండి, నలుగురికి 4 కావాలి. ఇవన్నీ ఎరిగి వారికి రకరకాల పదార్థాలు చేసి ఏది ఇష్టమో అది పెట్టేవాడు. వాడు సంతృప్తిగా తిన్నాక అది కూడా మరీ బలాత్కరించకూడదు, తెగ తినేయండి తినేయండి అని వేసేయకూడదట. అలాగని తింటారా అని అడగకుండా ఊరుకోకూడదు. ఇవి అన్నీ ఎరిగి గృహస్థాశ్రమ ధర్మం ఎరిగి వాళ్ళని సంతృప్తి పరిచి ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరకు చేరి సేవ చేసి వారి అనుజ్ఞ తీసుకుని వారి పక్కన కూర్చుని అప్పుడు అడిగేవట వలసగా, అయ్యా మీరు ఏ ఏ ఊళ్ళు తిరిగారండి, ఏ ఏ నదులలో స్నానం చేశారండి, ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఏ నైవేద్యం ఉంది, విశేషం ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చూసినవన్నీ చెప్పేవారు. 1-2 బాగా చెప్పేవారు అనమాట, అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, పూరీ వెళ్ళాము అక్కడ పూరీ కూర బాగుంది అన్నవాడు ఉంటాడు. దేవుడి గురించి చెప్పరు కొందరు, అవి కూడా వినేవట్టు. ఓపిక ఉన్నారు కదా మరి ఇంటికి వచ్చిన వాడిని. ఇవన్నీ విని దూరం ఎంతండి అనేవట, అడిగి యోజన పరిమాణం వరయు, ఎన్ని యోజనాలు ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేవారట దూరం ఎంత ఉంది అని. అయ్యో అంత దూరమా అండి, వెళ్ళలేను, వెళ్లకుండా ఉండలేను అని బాధపడి, సర్లేండి పుణ్యాత్ములు వెళ్ళొచ్చారుగా, మీరు మీరు చెప్పారుగా, అదే నాకు ఈ జన్మకి చాలు. యాత్రకు వెళ్ళలేకపోయినా యాత్రకు వెళ్ళిన వాళ్ళ యొక్క సేవ చేసి వారి ద్వారా యాత్ర విశేషాలు తెలుసుకోవడం కూడా కొంతవరకు పుణ్యమే అనుకుని నిట్టూర్పులు విడిచేవట. యాత్రకు వెళ్ళాలనే కోరిక ఎక్కువైపోవడం వల్ల నిట్టూర్పు విడిచి గాలి విడిచి బాధపడిపోయేవాడు. అవకాశం లేదు, ఊరు వదిలితే మొత్తం పనులు పాడైపోతాయి. ఆ పనులు పాడవడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఇలా ఆయన జీవితం గడుస్తుందట.